Sutram Bharataram Vishnu Sisivarnam Vipitabhadam Prasannavadanam Jayet Sarvavikrapasantaye Vande Dhrupadatvam Dvam
పురాణాల్లో భాగంగా వరాహ పురాణాంతర్గతము చెప్పుకుంటున్నాం. సాక్షాత్తు సూర్యభగవాను తన యోగశక్తితో ఆపి మరీ ప్రశ్నించగలిగాడు గోకర్ణుడు. మహాత్మా భగవంతుడా కర్మసాక్షి, ఈ దుందుకారి చేసిన పాపానికి 100 గయాశ్రాద్ధాలు చేసిన విముక్తి కలగదట, అందుకే మాకు ఏం చేయాలో తెలియట్లేదు, మార్గం తోచటం లేదు, అందుకని నువ్వు సూర్యభగవానుడు గనక ప్రత్యక్ష విష్ణు స్వరూపుడు గనక దీనికి సరి అయిన మార్గం నువ్వే చెప్పగలవు గనక అడుగుతున్నావు. ఏం చేస్తే ఈ ధుంధుకారికి విముక్తి కలుగుతుంది చెప్పమని అడిగితే, అప్పుడు ఆ సూర్యభగవానుడు ఏం చెప్పాడు, శ్రీమద్భాగవతాన్ ముక్తి సప్తాహం వాచనం కురు, భాగవతాన్ని సప్తాహరో దీక్షతో ప్రవచనం చెయ్యి, ప్రజలు వింటారు. దాంతోపాటు ఈ పరమ దుర్మార్గుడైన దుందుకారిని సప్తాహ దీక్ష గనక 7 కడుపులు ఉండే వెదురుగడ మీదకు ఆవాహన చేసి కూర్చోబెట్టి, సప్తాహంతో వినేవాడికి చేతికి దీక్షా కంకణం కడతారు, ఆ దీక్షా కంకణంలో 7 కడుపులు ఉండాలి. కానీ ఇది పిశాచం, ప్రేతం. ఈ ప్రేతానికి మనలాగా శరీరం ఉండదు, గాలి రూపంలో ఉంటుంది. అందులో పగటిపూట సప్తాహం దొరుకుతుంది, పగటిపూట ప్రత్యక్షంగా కూర్చోలేదు కదా, మరి దానికి ఏదో శరీరం కావాలి. మానవ శరీరంలో కూర్చోబెడితే మనిషి వస్తాడు లేనిపోయింది. ఈ ప్రేతాన్ని ఆవాహన చేస్తే పిశాచం పెట్టిన మనిషి దెబ్బకి అల్లాడిపోతాడు. అందుకని ఏం చెప్పారు అంటే, ఒక గడకర్ర తీసుకోండి. ఆ గడకర్రకి, గడకర్రకు చూసారా కడుపులు ఉంటాయి, చెరుకు కోటి, గడల కోటి, వెదురుగడ్ల కోటి, 7 కడుపులు ఉండాలి. అదే రామాయణం అయితే 9 కడుపులు ఉండాలి. ఇవి నియమం. 7 కడుపులు ఉండే గడకర్ర తీసుకుని అందులోకి ఈ దుందుకారిని ఆవాహన చెయ్యండి. ఓ పక్కన గోడకి ఇలా దార పెట్టండి, మన వాళ్ళు ఉపన్యాసంలో గోడకు దార పడినట్టుగా. ఆ తర్వాత ఆ గడకర్ర కట్టండి దీక్షా కంకణం. ఇక భాగవతాన్ని సప్తాహ దీక్షతో వాడికి వినిపించండి. ఇంతకంటే సులువైన మార్గం మరొకటి లేదు. ఎంతటి క్రూరుడైనా ఎంతటి పాపాత్ముడైనా సప్తాహ దీక్షతో భాగవతం విన్నాడో వాడికి వచ్చి తీరుతుంది ముక్తి. ఇంకా గయా, కాశీ, కురుక్షేత్ర, ప్రయాగాది క్షేత్రాలలో పిండ ప్రదానం చేసినా కలగని ముక్తి కేవలం భాగవత సప్తాహం వల్ల వస్తుంది. అనగానే సూర్యుడి మాటలు అందరూ విన్నారు. ఇది తేలిక కూడా, ఉన్నంతలో మరీ తీవ్రమైన ఖర్చు కాదు. అలాగని ఖర్చు లేకుండా పోవడం ఉండదు. సరి అయిన వ్యక్తి వక్త దొరకాలి. అందుకని అందరూ మనం ప్రయత్నం చేద్దాం, దుందుకారికి విముక్తి కలిగిద్దాం అనుకున్నారు. గోకర్ణుడు కథాశ్రవణం ప్రజల చేత చేయించడానికి తానే సిద్ధపడ్డాడు. ఈయన చెబుతాడు, వాళ్ళు వినాలి, ఇలా భావించారు. ఎప్పుడు భాగవతం చెప్పినా, అసలు సహజంగా పురాణం చెబితే ప్రచారం చెయ్యాలి. కలియుగంలో ఎలా ఉందంటే పురాణం చెబుతానని గురువు గారే ప్రచారం చేసుకోవాలి. ఈ దిక్మాల గొడవ ఏంటంటే అలా వచ్చింది, నేనే స్లోగన్ ఇచ్చుకొని నేనే దాన్ని ఏంటంటారు సిటీ కేబుల్లో కింద స్క్రోలింగ్ ఇచ్చుకుంటే కీర్తేమో ఆర్గనైజర్స్కు రావాలి, ప్రజలేమో మధ్యలో లాభం పొందాలి, అన్ని పట్లు గురువుగారు పడతారు. అంచేత ఆ రోజుల్లో అలా కాకుండా ఇంటింటికి వెళ్ళి బొట్టెట్టి పిలిచారట. తత్ర సంశ్రవణార్థాయ దేశ గ్రామార్జనాయయుః పంగ్వంధ వృద్ధమందాశ్చతే పిపాపక్షయాయ వై. అందరికీ అనౌన్స్మెంట్ చేశారు, మైకులు పెట్టించారు, తిప్పారు, ఇంటింటికి వెళ్ళి పెళ్లికి పిలిచినట్టు పిలవాలన్నారండి. తర్వాత వస్తుంది ఆరో అధ్యాయంలో, మీ ఇంట్లో పెళ్లి అయితే ఏం చేస్తున్నారు మీరు? మా ఇంట్లో పెళ్ళని తెలుసుకుని రావాలండి మీరు, మేము ఎందుకు వస్తాం శుభలేఖ అంటారా? అలా అంటూ వస్తారా? భాగవతం కూడా అలాగే చెయ్యాలట. ఏమండో ఇది భాగవతం, మా ఇంట్లో పెళ్లి వంటిది, నీకు పెళ్లి వంటిది, దయతో రండి వినండి అని బతిమాలి, బామాలి, బొట్టు పెట్టి ఇన్విటేషన్ ఇచ్చి పిలవాలి. వస్తే వస్తారు, లేకపోతే వాళ్ళ కర్మ, తర్వాత మనమేం చేయలేం, వై కాంట్ హెల్ప్. సరే వీళ్ళు అలాగే చేశారు. అనేక దేశాల నుంచి, గ్రామాల నుంచి, ఎక్కడెక్కడి నుంచో వచ్చి పడిపోయారు జనులు కథ వినడానికి. కుంటి వాళ్ళు వచ్చారు, గుడ్డి వారు వచ్చారు, ముసలి వారు వచ్చారు, మందబుద్ధులు వచ్చారు, నడిచే వాళ్ళు వచ్చారు, నడవని వారు వచ్చారు. అందరికీ ఇది చాలా శుభం. ముఖ్యంగా వికలాంగులు ఈ జన్మలో వింటే ఇంకా ఏ జన్మలో వికలాంగులు ఎవరని చెప్పారు. బధిర పంగ్వంద భిక్షుక బ్రహ్మచారి జటి పరివ్రాజ కాతి తిక్షపడకావధూత కాపాలికాద్యనాథులకు గానభూసురోత్తమ గార్హస్థ్యమునకు సరి అని ఒట్టే చెప్పారా? బధిరులు అంటే చెవిటివాళ్ళు, పొంగు కుంటివాళ్ళు, అంధులు గుడ్డివాళ్ళు, భిక్షుకులు అంటే ముష్టివాళ్ళు, బ్రహ్మచారులు, జటాధారులు, పరివ్రాజకులు, అతిథులు, క్షపణకులు, అవధూతలు, కాపాలికులు, అనాథులు, ఇలా ఎక్కడెక్కడి వారికి, దిక్కున్న వారికి, దిక్కు లేని వారికి, అవయవాలు ఉన్నవారికి, అవయవాలు లేని వారికి, వారు వీరు అనే తేడా లేకుండా అందరినీ పిలవాలి. వీళ్ళు వింటే ఇంకా ఏ జన్మలోనూ ప్రేతాది జన్మ రాదట, శాశ్వతమైన కైవల్యం పొందుతామట. ఈ మాట సాక్షాత్తు ప్రత్యక్ష భగవానుడు సూర్య భగవానుడు చెప్పాట అని ఆనందంతో అందరూ వచ్చేశారు అక్కడికి. సమాజస్తు మహాన్ జాతో దేవ విస్మయకారకగా యదైవ ఆసనమాస్థాయ గోకర్ణో కథయత్ కథం. ఇంకక్కడికి ఆ జనసమూహం వస్తే ఆశ్చర్యపోయారు ఊళ్ళో వాళ్ళు. ఇదేం జనం, ఇది జనమా కాదు, ప్రభంజనం. ప్రభంజనం అంటే పెద్ద సుడిగాలి అన్నమాట. తుఫాను వచ్చినప్పుడు ఒక్కోసారి అండి గంటకి 90-100 కిలోమీటర్ల వేగంతో గాలి వస్తుంది, అంత గాలిని ప్రభంజనం అంటాం. అలాంటి పెనుగాలి, తుఫాను గాలిలో వచ్చి పడిపోయారు జనం. దేవతలు ఆశ్చర్యపోయారు పైనుంచి. గోకర్ణుడైతే ఇక చెప్పేకర్లా, ఆహా మన ప్రయత్నం ఫలించినట్టే. ఎందుకని ఈ పుణ్య కథని నేను వినిపించాలనుకోగానే ఎక్కడెక్కడి నుంచో వచ్చేశారు. ఇంతమంది భక్తులు చూస్తే ముత్తటగా ఉంది, నేల ఈనినట్టుగా వచ్చారు ఈ జనం కూడా. కొందరేమో నిలబడిపోయారు చోట్లేక, పరకాలు వేశారట. కొందరు ఊళ్ళో వాళ్ళు అప్పటికే ఆలోచన చేశారు, 10,000 మంది కోసం పందిరేస్తే 50,000 మంది వచ్చారు ఆ రోజు. ఇప్పుడు 50,000 మందికి బందిరేస్తే 2,000 మంది వస్తే ఓ గొప్ప. అది కూడా పద్మాకర్ గారు రామకోట అని చెప్పి ఆయనే స్క్రోలింగ్ ఇచ్చుకుంటే ఆయన ఉపన్యాసానికి వచ్చి దగ్గరవాడికి పారిపోవడం మళ్ళీ కొంతమందికి ఉండి కొంతమందికి లేక ఇది ఒక అంతరగోళం. అలా కాదు ఆ రోజుల్లో భక్తి శ్రద్ధలు అన్నమాట. ఆ జన సమూహాన్ని చూసి ఇక్కడ ఏం చెప్పారో తెలుసా, ఇదిగో ఇది 44వ శ్లోకంలో దేవ విస్మయకారక, అంటే దేవతలకే విస్మయం కలిగింది అన్నారు. దేవతలు ఆశ్చర్యపోతారా, వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారంటే ఆ జనం చూడండి. ఎత్తైన ఆసనం వేసి కూర్చునున్నాడు మహానుభావుడు పరమ పూజ్యుడు గోకర్ణుడు. ఆసనం మీద కూర్చున్నాడు, ఎప్పుడు పురాణం చెప్పేవారు ఎత్తుగా ఉండాలి, తక్కినవాడు కొంచెం డౌన్లో ఉండాలి. సరిగ్గా ఆసనం మీద కూర్చున్నాడు, ఇక కథని చెప్పడానికి సంకల్పించాడు, ప్రార్థన చేశాడు. ప్రేతం వచ్చింది, దానికోసం ఏం చెప్పే ముందే 7 కడుపులున్న వెదురు కర్ర అక్కడ పెట్టారు, ఆ వెదురు కర్రకి త్వరం కట్టారు, అందులోకి వచ్చి కూర్చుంది ఆ వెదురు కర్ర మీద, వెదురు నదురు లేకుండా ఎక్కడ కింద రంధ్రంలో కూర్చుంది మొట్టమొదటి కడుపులో. తన్మూల ఛద్రమావిశ్య శ్రవణార్థం హితోహ్యసౌ వాతరూపీ స్థితిం కర్తుం అశక్తో వంశమావిశత్. దాని కింద ఉన్న రంధ్రంలో ప్రవేశించింది ఆ ప్రేతం, కథ వినడానికి కూర్చుంది. ఎందుకు అలా కూర్చోవాలో ముందే చెప్పాం, అది వాయు రూపంలో ఉంటుంది, గాలి అంటాం. అందుకే ఎప్పటికి కూడా ఎవరికైనా గాలి సోకిందంటారు కానీ దెయ్యం అని అనరు ముందుగా. అది పగటిపూట రూపంతో ఉండలేదు, రాత్రిపూట ఏదో ఒక ప్రేత రూపం ధరించగలదు. అందుకని గాలి రూపంలో ఉండే ఈ ప్రేతానికి ఆ కడుపే ఉండాలి, అందుకే అందులో కూర్చుంది. అందులో కూర్చోగానే గోకర్ణుడు ఉపన్యాసం మొదలెట్టాలి. ఉపన్యాసానికి ఎవడో ఒక ముఖ్య శ్రోత ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అందుకే పారాయణ జరిగేటప్పుడు ఎవరి చేతో సంకల్పం చెప్పించి 7 రోజులు ఆవిడ పేరు మీద వాళ్ళ పేరు మీద చేస్తాం, చేసిన తర్వాత తక్కినవాడు వినొచ్చు, అది వేరే విషయం కదా. అలా వినడానికి ఒక గొప్ప వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి ఎలాంటి వాడు ఉండాలి అంటే వాడు శ్రోత అయి ఉండాలి, శ్రద్ధగా వినేవాడు అయి ఉండాలి. వినడంలో చాలా మంది ఉంటారు, 12 మంది వింటే అందరూ నిజంగా గొప్ప శ్రోతలు అవుతారా, అలా ఏదో కూర్చొని గడ్డం కింద చెట్టుకుని ఎప్పుడో ఒకప్పుడు ఏదో చెబుతూ ఉంటారు, వింటూ ఉంటాం. ఆఖరి ప్రసాదం టైం మాత్రం చలాంగని ఇక్కడ దిగిరి ఫస్ట్ రోలోకి వెళ్ళిపోతాడు అనమాట. అసలు నిజానికి ఆఖరి అడిగితే పులిహారు బాగా దొక్కుతుంది ముందెళ్ళినవాడి కంటే. నన్ను అడిగితే ఈ దిక్కుమాలను తక్కినవాడు అన్నట్టుకంటే రోజు పులిహారు తీసి పెట్టేస్తే బాగుండు అనిపిస్తాను. అందరూ మన వాళ్ళ పులిహారు ఊపేస్తున్నారు, అప్పుడప్పుడు నేను తింటున్నా అందుకని ప్రసాదం. ఏం పులిహార, ఏం దరిహార, ఆహా. అసలు పులిహారు చేయాలంటే బహుశా అంబికాదేవి పురాణ ప్రసాదం ఏమిటో మరి, దానికి తగినట్టుగా మన అచ్చుగత గారు భక్తి శ్రద్ధతో తీసుకుపెడుతున్నారు. ఇంకా కార్యక్రమంలో ఉపన్యాసం ఎంత బాగుంటుందో కొంచెం ఇంచుమించుగా పులిహార కూడా అలాగే బాగుంటుంది అప్పుడప్పుడు. ఏ సరే, మొత్తం మీద ఏది ఏమైతేనే మంచి శ్రోత ఉండాలి. ఒక విష్ణు భక్తుడైన బ్రాహ్మణోత్తముడిని అక్కడ కూర్చోబెట్టారట. కూర్చోబెట్టి తక్కిన వాళ్ళందరినీ యథాప్రకారంగా కూర్చోబెట్టారు లైన్స్లో ఆ క్యూలో. ఇప్పుడు ఈయన ప్రథమ స్కందం నుండి స్పష్టతతో ఎక్కడ ఏమి విడిచిపెట్టకుండా, పురాణం చెప్పేటప్పుడు విడిచిపెట్టకుండా చెప్పాలి అని, పూర్తిగా చెప్పాలి. అందుకని కథని వినిపించడం మొదలెట్టాడు. ఇప్పుడు కలియుగంలో మనం ఎక్కడ చెప్తాం అలాగా, మానవ మాస్త్రుడి వల్ల కాదు. ఎందుకనంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఏకధాటిగా మధ్యలో ఒక గంట భోజనానికి తప్ప ఆపకుండా చెబితే ఈ భాగవతం పూర్తిగా చెప్పగలుగుతాం. అందుకే కలియుగంలో సారాంశం చెబుతున్నారు కానీ సంపూర్ణంగా భాగవతంలో ప్రతి కథ ఎవ్వరూ చెప్పలేరు. అలా చెప్పాలి అంటే 7 వక్తలు ఉండాలి. శ్రోతలు ఎంత భక్తితో వినాలో ఆలోచించండి. మన శ్రోతలు ఈ కలియుగంలో ఎప్పుడు పొద్దున్న మైసూరు బజ్జీ తిని కూర్చుందామా, మళ్ళీ మధ్యాహ్నం 1 గంటకి భోజనం విరామం ఎప్పుడవుతుందా, ఆ తర్వాత 4 గంటలు పడుకుని ఈలోపు దీంతో పాటు ఎవడో ఒకడు వస్తాడు, వాడు వచ్చి వాడేమో యజ్ఞం అంటాడు, వాడు ఇంకోటి అంటాడు. ఇందులో ఎవడికి ఒక పోయిన సైడ్ ఉండదు అనమాట, ఓ గుర్రం అటు ఓ గుర్రం ఇటు లాగుతుంది. చివరికి సప్తాహం కాదు డెప్తాహం అయిపోతుంది. కానీ ఆ రోజుల్లో ఒక కఠోర నియమం ఉన్నది, ఉదయం మొదలు పెట్టారట, సాయంత్రం వరకు ఏకధాటిగా స్పష్టంగా చెప్పాట, ఆరు టు సాయంత్రం ఆరు అన్నమాట. సాయంకాలం కథను నిలిపారట. దినాంతే రక్షిత గాథ తదా చిత్రం బభూవగ వంశైక గ్రంథి భూదో భూత్స శబ్దం పశ్యతాం సతాం. అక్కడ మహాత్ములు సభ్యులందరూ చూస్తున్నారు, జ్ఞానులు వింటూనే ఉన్నారు. సాయంకాలం పూట కథ ఆపారు. అప్పుడు జరిగింది ఒక విచిత్రం. వెదురు కడుపుల్లో మొట్టమొదటి కడుపు ఉంటుంది కదా, ఏడు కడుపుల్లో, ఆ కడుపు పెళ్ళు అని శబ్దంతో విరిగిపోయింది. అంటే మొదటి రోజు పాపం విరిగిపోయింది, కొంత పాపం విమోచన అయిపోయింది. పాపాన్ని ఏడు భాగాలు చేశారు వీడి పాపాన్ని దేవతలు. మొదటి రోజు పురాణం వినగానే ఒక కడుపు పగిలింది అంటే ఒకనాటి పాపం పోయింది. వాడు అక్కడ నుంచి ఎగురుకుంటూ ఆ పిశాచ్యం కాస్త ఆ ప్రేతం కాస్త మన జగదేకీరుడి కథలో గయ్యని ఎగిరిపోయినట్టుగా ఎగిరిపోయారు. మళ్ళీ వాడి పాత ప్లేస్లో వెళ్ళిపోయారు. ప్రజలందరూ ఎంత ఆశ్చర్యం, ఒక కడుపు పగిలింది అనుకున్నారు. హాయిగా దద్వజనం కట్టు పొంగలి ఇవన్నీ శుభ్రంగా ఎనిమిది రకాల ప్రసాదాలు చేశారు. టేకంగా అన్ని నెయ్యితో డాల్డాతో కాదు, మళ్ళీ డాల్డాతో పెడితే గోకర్ణుడు మన్నాడు ఉపన్యాసం చెప్తాడు గొంతుకు పోయి అనాలి. అందుకని శుభ్రంగా ఆవు నేతితో చేసిన ప్రసాదాలు అవన్నీ అలా చేతికి నెయ్యి తగిలేది. అసలు నేను ఎరిగి పూర్వం తిరుపతిలో అలా ప్రసాదాలు పెట్టేవారు. తిరుపతి లడ్డు పదిహేను రోజులు ఉంటే నిలప. ఇప్పుడు తిరుపతికి పరపతే పోయినట్టుగా లడ్డూలు కూడా కంపొచ్చేస్తాయి మన్నాటికే. ఆ రుచి పోయింది, పచి పోయింది. స్వార్థ పరులు నీచులు బోర్డుల్లో చేరిపోతే ఏమైపోతారు. క్రిస్టియన్స్ అందరూ కూడా మనకి నీచాతి రీతులు మన నెత్తి మీద ఎక్కి పరిపాలిస్తూ ఉంటే తిరుపతిలో దేవుడు ఎదుగుంటాడు, దేవుడు కూడా వెళ్ళిపోతాడు కొంతకాలానికి. అందరూ అందులో పనిచేసే బోట్లు వాళ్ళందరూనేమో అన్యమతస్తులా, మన నెత్తి మీద కూర్చున్న దౌర్భాగ్యం నీకు చెప్పక్కర్లేదా. ఈ అందరు విదేశాల నుంచి తెచ్చి మన నెత్తి మీద చిత్తుమాల మతస్థులు పెట్టుకుంటే ఇంకా మనకి ఏముంది ఇక్కడ. మన దాని మీద అరస సంస్కృతి కావాలి, దాంట్లో ఏముండాలో తెలియాలి, భక్తి ఉండాలి, శ్రద్ధ ఉండాలి. ఉద్యోగస్తుల్ని ఎవరినో కొట్టుకొచ్చి పెడితే కొంతకాలానికి ఏమవుతుందో తెలియదు. ఆ తిరుపతి వెంకటేశ్వరుడే వాడి దేవస్థానాన్ని రక్షించుకోవాలి. ఎందుకంటే మనం పట్టించుకోం, మనకు అక్కర్లా ఇవి. ఎవడ ఏం పోయినా పర్వాలా, మనం మన వ్యాపారం మనకు పదవి ఉంటే చాలు, ఇంకేం అక్కర్లా మనకు. అంతే కదా, మనం బతికేస్తే చాలు. మన దేవుడు అక్కర్లా, మన మతం అక్కర్లా, మన సంప్రదాయం అక్కర్లా, మనకు అద్భుతమైనటువంటి దివ్యమైన కథలు అక్కర్లా. ఇలాగే ఉపేక్షిస్తూ ఉండండి, ఏదో ఒకనాడు చిట్ట చివరికి ఏమవుతుందో మీకు మీకే తెలుస్తుంది. మీలాంటి కొద్ది మంది భక్తుల గురించి కాదు, బయట పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్న మన ధర్మంలో ఉన్న దౌర్భాగ్యుల గురించి చెబుతాను అనమాట. ఇలాంటి దౌర్భాగ్యులు ఈ దేశంలో ఉన్నంత కాలం ఈ దేశమే కాదు ప్రపంచానికి కూడా సుఖం లేదు. నాకు వేదవ్యాసుడు మనకి ఎప్పుడో భవిష్య పురాణంలో చెప్పాడు, రాబోయే పాతిక సంవత్సరాల్లో ఇలాంటి వాళ్ళందరూ కొట్టుకుపోతున్నారు మొత్తం అంతా. వీళ్ళందరూ ఎగిరిపోతారు, ఏం సందేహంలా. ఇంకేత మన సంస్కృతిని రక్షించుకోకపోతే ఇంకెందుకండి. మన కళ్ళ ముందేమో ప్రచారం జరుగుతుంటే మనం అడ్డుకోం. మనం కూడా అందులోకి వెళ్ళి అక్కడెక్కడ నూనె పెంచి పెట్టేటండి, ఏ మతం అయితే అయితేనేమిటండి అంటాడు. మా ఆవిడ అక్కర్లా, మా మతం అమ్మ అక్కర్లా, ఏ తల్లి అయితేనేమంటే ఎలా ఉంటుంది కదా. ఈ దౌర్భాగ్య స్థితి నుంచి అమ్మే కాపాడాలని మరొక్కసారి అమ్మకి నమస్కారం చేసుకుందాం. ఇక రెండవ రోజు కార్యక్రమం మొదలైంది. ద్వితీయేహిని తథా సాయం ద్వితీయ గ్రంథి భేదనం, తృతీయేహిని తథా సాయం తృతీయ గ్రంథి భేదనం. మళ్ళీ రెండవ నాడు కూడా యథాప్రకారంగా సూర్యోదయ కాలంలో కథ ప్రారంభమయ్యింది. అక్కడ రెండవ కడుపు పగిలింది కథ అయ్యాక. మూడవ నాడు మూడవ కడుపు, నాలుగవ నాడు నాలుగవ కడుపు పగిలింది. ఇలా వరుసగా రోజు ఒక్కొక్క కడుపు, ఆ వెదురు కర్రలో ఉన్న కడుపులు పగిలిపోతున్నాయి. ఏడు రోజులలో ఈ ధుంధుకారి భక్తి శ్రద్ధలతో కడుపులను ఆవహించుకొని భాగవతం ఆమూలాగ్రం విన్నాడు. పన్నెండు స్కంధాలు కూడా కృత్వా సత్వాదశ స్కంధ శ్రవణాత్ ప్రేతతాం జగౌ దివ్యరూపధరో జాతక తులసీదామ మండితగా. మొత్తం మీద ఏడు రోజులు పూర్తయింది. ఏడవ రోజు మధ్యాహ్నంతో పూర్తయిపోతుంది. ఎప్పుడు కూడా సప్తాహం అంటే ఏడవ రోజు సూర్యాస్తమయం దాకా ఉండదు. అది చాలా మందికి తెలుసు. మ్యాక్సిమం ఏడవ రోజు ఉండేది ఒక 2 గంటల నుంచి 5 గంటల మధ్యలో కార్యక్రమంతో అంతా సమాప్తం. ఎందుకంటే ఆఖరి రోజు తక్కువ ఉంటుంది. అలా కథ పూర్తయింది. 7వ కణుపు పగిలింది. ఆశ్చర్యకరంగా మహాభయంకరాకారంతో ప్రజల్ని అంతకు పూర్వం భయపెట్టిన ఈ ప్రేతం, అల్లాడిపోయిన దిక్కుమాలిన ప్రేతం, దుందుకారుడి శరీరం చూస్తూ ఉండగా పెటిక్కుమని పేలిపోయి ఆ ప్రేతరూపం పోయి వాడొక దివ్య పురుషుడిగా మారిపోయాడు. ఎంత అందంగా ఉన్నాడు! పీతవస్త్రం ధరించాడు, నీలమేఘ ఛాయతో ఉన్నాడు, నగలు వేసుకున్నాడు, తులసీమాల వేసుకున్నాడు, ఆకాశాన్ని అంటుతున్న కాంతితో ఉన్నాడు, కిరీటం ధరించాడు, చెవులకు కుండలాలు ఉన్నాయి. విష్ణుమూర్తి ఎంత అందంగా ఉంటాడో అలా తయారైపోయాట. వనమాలిక విరాజిత విశాలవక్షుడైపోయాడు, చారు నేత్రుడైపోయాడు, పవిత్ర గాత్రుడైపోయాడు, కర్ణకుండల విరాజద్గండ శోభితుడైపోయాడు. అంతటి అందంతో పవిత్రమైన రూపంతో ప్రత్యక్షమై అందరూ చూస్తూ ఉండగా గోకర్ణుడి పాదాల మీద పడిపోయాడు. ఆనందవాష్పాలు గార్చాడు. సోదర, ఈ సృష్టిలో చాలా మంది సోదరులు ఉండవచ్చు, కానీ ఎంత గొప్ప సోదరుణ్ణి మరి నేను ఎక్కడా చూడలేదు. నామభ్రాతరం సత్యో గోకర్ణో మితి చాబ్రవీత్ వయాకం మోచితో బంధో కృపయా ప్రేత కష్మలా. నమస్కారం చేసి 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 అన్నట్ట గోకర్ణుడితో, పూజ్యుడా సోదరా, ఎంత దయాస్వరూపుడివి! ప్రేతంగా మారిపోయి నానా బాధలు పడిపోతున్న నేను నీ పాదపద్మాలు ఆశ్రయించాను. నన్ను విముక్తుణ్ణి చెయ్యడానికి ఎన్ని కష్టాలు పడ్డావు. సూర్య భగవానుడంతటి వాడి గమనాన్ని నిరోధించావు. భాగవత సప్తాహ దీక్ష పూనావు, కథంతా చెప్పావు. అత్యంత భయంకరమైన ఈ ప్రేత జన్మ నుంచి నన్ను విముక్తుణ్ణి చేశావు. ఇది నా పూర్వజన్మ సుకృతమి. నేను భాగ్యవంతుణ్ణి. లోకంలో ఉంటే నీలాంటి సోదరుడు ఉండాలి. ఎందుకు అన్నదమ్ములు కొట్టుకుని ఆస్తుల కోసం కోర్టులకు వెళ్ళడం, ఒకటి మీద ఒక నిప్పులు వేసుకోవడం? ఆ సోదరులు సోదరులు కాదు. సోదరుడు అంటే నీవు. నీలాంటి ఒక్క సోదరుడు చాలు. ఆహా, ఈ ప్రేత పీడని పోగొట్టిన ఈ భాగవత కథ ఎంత గొప్పది! శ్రీకృష్ణ లోకాన్ని అందించే పవిత్రమైన కథ ఈ కృష్ణ సప్తాహ దీక్ష. పాపాలు వణికిపోతాయి. ఇప్పుడు చెప్తున్నాడు వాడు, జ్ఞానయ్యాడు, విష్ణు స్వరూపుడు అయిపోయాడు కదా, అందుకని చెప్తున్నాడు. ఎక్కడైనా ఇలా భాగవత మహిమ కానీ భాగవత కథ కానీ జరుగుతూ ఉంటే పాపములన్నీ ఒక రూపం ధరించి గతగత వణికిపోతూ ఉంటాయట. ఎందుకు వణికిపోతాయంటే, అమ్మో ఇక్కడ కృష్ణ చరిత్ర జరుగుతోంది, భాగవతం జరుగుతోంది, పద్మాకర్ గారు పురాణం చెబుతున్నారు, మనం నాశనం అయిపోతాం, మనం ఇక్కడ ఉండలేము అని పారిపోతాయట పాపాలు. పాపాలకి భయం, పుణ్యాలకి ఆనందం. పుణ్యాత్ములందరూ చేరిపోతారు అందుకే అక్కడే. సర్వపాపములను గత గత వణకింపచేసే దివ్య గాథ భాగవత గాథ. ఆర్ద్రం శుష్కం లఘు స్థూలం వాంగ్మన కర్మభికృతం శ్రవణం నిదయేత్ పాపం పావక సమిధో యత. తడిసి ఉండొచ్చు, ఎండిపోయి ఉండొచ్చు, తక్కువై ఉండొచ్చు, పెద్దదై ఉండొచ్చు, కానీ మంచి అగ్ని, అడవి తగలబడుతున్న అగ్నిలో దీన్ని పారేసామనుకోండి. చూడండి, ఒక్కోసారి యజ్ఞకుండంలో కూడా, యజ్ఞకుండంలో మంచి అగ్ని అలా ప్రజ్వలితోంది. చాలా పెద్ద యజ్ఞకుండం, ఎక్కువ అగ్ని, ధగ ధగ ఆకాశం అంతెత్తు మంటొస్తోంది. అటువంటి దాంట్లో ఓ చిన్న కర్రని నీళ్లలో తడిపి వేసినా సరే అది కాలిపోతుంది. ఎందుకని, ఈ అగ్ని గొప్పది గనక. తడిచిపోయిన కర్రని కాల్చేస్తుంది పెద్ద అగ్ని అయితే, పొడి కర్రని కాలుస్తుంది, చిన్న కర్రని కాలుస్తుంది, పెద్ద కర్రని కాలుస్తుంది. ఎప్పుడు అగ్ని పెద్ద అగ్ని అయి ఉండాలి. ఇప్పుడు ఒక్కోసారి అగ్ని ప్రమాదంలో చెడు కాలిపోయినప్పుడు ఆ ఇంట్లో తడిగా ఉన్న వస్తువులు మాత్రం కాలిపోట్లా? ఎందుకని అగ్ని అంత ప్రమాదమైంది, ఈ తడిని కూడా కాలి చేస్తుంది, మింగేస్తుంది. అలాగే ఈ సప్తాహం అనే అగ్ని ఉన్నదట, అది భయంకర అగ్ని. మన పాపాలు ఇందాక చెప్పినట్టుగా చిన్ని పాపాలు అవ్వచ్చు, పెద్ద పాపాలు అవ్వచ్చు, తడి పాపాలు అవ్వచ్చు, పడి పాపాలు అవ్వచ్చు. అంటే వీటిలో స్థూలం సూక్ష్మం ఎక్కువ తక్కువ ఉండొచ్చు, కానీ ఆ పాపములన్నీ కాలి బూడిదయిపోతాయి. అందుకే పురాకృత దుష్కృతాన్ని తొలగించి మానవుడికి మోక్షం ఇవ్వడానికి శ్రీమద్ భాగవత కథ సప్తాహ దీక్షకి మించిన దీక్ష మరొకటి లేదుగాక, లేదుగాక, లేదు అని సూర్యభగవానుడంతటి వాడు సుస్పష్టంగా చెప్పాడు ఆకాశ మార్గంలో. అటువంటి భాగవత దీక్షతో నా పాపాలన్నీ భస్మం చేశావు, నన్ను పవిత్రుణ్ణి చేశావు. అస్మిన్ వై భారతే వర్షే సూరిభిర్దేవ సంసతి అకథాశ్రావిణాం పుంసాం నిష్ఫలం జన్మకీర్తితం. దేవతలు ఒకప్పుడు ఒక సభలో చెప్పారు, విద్వాంసులందరూ కూర్చుని ఒక సభ చేస్తూ ఉంటే ఆ సభలోకి దేవతలు వచ్చి అన్నారట, మానవుడి యొక్క జన్మ వ్యర్థం. ఎప్పుడు అంటే భారతదేశంలో పుట్టి భాగవతం సప్తాహ దీక్షతో వినకపోతే వాడి జీవితం వ్యర్థం. వాడు పుట్టినా పుట్టనట్టే, వాడును ఏలూరు మున్సిపాలిటీ డ్రైనేజీలో ఉండే పంది ఒకటే అన్నారట దేవతలు. అన్నమాట దేవతలు ఏమని చెప్పారు, పందులు ఉరుగుంట్లో కూర్చుని కూర్చో ఆ కూర్చో అని నాకుంటూ దిక్మాలను చెత్త తింటూ ఉంటాయిగా, మనమేమో దంతికిని తినే ఆ దంతికిని కాస్త వేరే రకంగా మార్చి వదిలిపెడతాం. వాటిని తినే పందికి భాగవతం సప్తాహ దీక్షతో వినని మనిషికి తేడా లేదని చెప్పారట. నేను చెప్పలేదు సుమా, ఈ దేవతలు అన్నారు అని సుస్పష్టంగా ఇదిగో 56వ శ్లోకంలో ఉంది. ఇక్కడ 5వ అధ్యాయం 56వ శ్లోకం, సూరిభిర్ దేవ సంసతి వారి జన్మ వ్యర్థం అని చెప్పారు దేవతలు. ఏ సభలో చెప్పారు, మంచి మంచి పండితులు ఉన్న సభలో చెప్పారు. కొని పామరులకైతే అర్థం కాదేమోనండి, పండితులైతే లోకంలో దీన్ని ప్రచారం చేస్తారు గనక. కాబట్టి మీరు భారతదేశంలో పుట్టారా ఇది వినాలి, వింటున్నారా, నేను ఇవాళ ఈ పురాణం విన్నాను అంచేత నాకు ప్రేత జన్మ పోయింది. మీరు శ్రద్ధతో విన్నారు, మీతో పాటు తక్కిన వాళ్ళని వినిపించండి, మళ్ళీ 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 వినండి. ఇన్నిసార్లు విన్నాం అనుకోకండి, మరల నదేయాలా అని అనుకోకండి. ఏ పొద్దున అన్నదిని సాయంత్రం దండల్లా, అలాగే ఇది పొద్దున వినండి, మళ్ళీ రాత్రి వినండి, ఇవాళ వినండి, రేపు వినండి. కిం మోహతో రక్షితేన సుపుష్టేన బలీయస అధ్రువేణ శరీరేణ సుఖ శాస్త్ర కథాంబినా. ఈ శరీరాన్ని బాగా తిండి పెట్టి పోషించారు, పుచ్చకాయ ముక్కలు, గచ్చకాయ ముక్కలు, దీనికి ఏమో ఇడ్లీలు, గారెలు, పెసరట్టు, ఉప్మాలు, అవేంటి మైసూరు బజ్జీలు, ఇవన్నీ పెడుతున్నారు, తెగ పోషించారు, దీంట్లో నెయ్యి పోసారు, అలా 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 చేశారు. ఇంకా కొంతమంది ఎక్కువాళ్ళు అయితే ఎప్పుడు మిలిటరీ హోటల్ దొరుకుతుందా అని దేని బుద్ధి దాన్ని, కనకపు సింహాసనమున సునకము గుర్తుండబెట్టి శుభలగ్నమునందొనరగ పట్టము గట్టిన వెనకటి గుణమేల మానుగుణ రాసమతి అన్నారు. బంగారం సింహాసనం మీద కూర్చోబెట్టి కుక్కని దాని నెత్తి మీద కిరీటం పెట్టారట, పట్టాభిషేకం చేస్తున్నారట, ఇంతలో అక్కడ కుర్రాడు పెడుతున్నట్ట నెంబర్ 2 ఈ కుక్క దీని మంచి పరిగెత్తుకెళ్ళి దాన్ని నాకుకోవడానికి పోయింది. అలాగా ఎంత గురువు గారితో తిరిగినా మళ్ళీ మిలిటరీ హోటల్ కనపడగానే 40 రూపాయలు ఖర్చు పెట్టి చికెన్ పొలవకే పోతూ ఉంటారు కొంతమంది. అలాగా అలాంటి వాడేమో చెప్పలేము, దాంతో పోషించి శరీరాన్ని ఎంత పెంచినా, ఎంత పుష్టివంతంగా, ఎంత బలంగారదానిగా చేసినా ఈ భాగవత కథ వినకపోతే ప్రయోజనం లేదు అని చెప్పారు. కిం మోహతో రక్షితే అంటల్లో, మోహంతో వ్యామోహంతో ఈ శరీరాన్ని రకరకాల పదార్థాలతో ఇది బతకాలి తినాలి, కానీ ఎంత పోషించినా చివరికి ఉపయోగం ఏముంది, ఇది తచ్చేది. కాబట్టి నువ్వేం చేస్తావు, నువ్వేం తింటావో మాకు అనవసరం, కానీ సాయంత్రం కాసేపు ఇది విను అని చెప్పారు. మిమ్మల్ని తినద్దని అండల్లా ఆయన, అవన్నీ తింటే తింటే లాభం కాదు, శరీరానికి మనస్సుకి చిట్ట చివరికి విముక్తి ఈ భాగవత సప్తాహం వల్ల దీనిని మంచి పవిత్రంగా తయారు చేయి. ఈ శరీరముతో అప్పుడు ప్రయోజనం, ఈ భాగవతాన్ని సప్తాహ దీక్షతో వినకపోతే నీకేమిటి ప్రయోజనం అంటారు. ఇంకా కొన్ని చెబితే ఆశ్చర్యంగా ఉంటుంది. వ్యామోహం మానవుడికి, ఎన్ని పరులైనా సొంత పరులు చేసుకోవడానికి టైం ఉంటుందిట, ఇది ఒక్కటి వినడానికే టైం ఉండదట, ఒంట్లో బాగుండదట. పిల్లలు లేరు, ఒక ఆవిడకి తీసుకొచ్చి ఒక పిల్లాన్ని తీసుకొచ్చి పెంచారు, వాడిని పెంచడానికి టైం ఉందిట, వాడిని నోటి నిండా కుక్కడానికి టైం ఉందిట, ఇంకేవో రకరకాల పనులకి ఉందిట, కానీ పార్థివాలయానికి నడిచొచ్చి కాసేపు పురాణం వినడానికి టైం లేదుట. ఎందుకంటే అసలు దౌర్భాగ్యం హాస్యం ఉందండి. ఒంట్లో బాగాలేకపోయినా ఇంట్లో అన్ని చేయించుకుంటాంగా, మన ఒంట్లో బాధ, కానీ ఏం మానేం, పొద్దున్న ఇడ్లీ మానేమా, మైసూరు బజ్జీ మానేమా, మిరపకాయ బజ్జీ మానేమా, సినిమాలు మానేమా, హైదరాబాద్ ప్రయాణం మానేమా, ఒక్క పురాణం దగ్గరకు వచ్చేసరికి మాత్రం కాంప్రమైజ్ అయిపోతామా? అంటే పురాణం అంటే లోకువారీకు ఇదన్నీ ఎముడికి తెలియదా, యమధర్మరాజు గారికి తెలియదా? అసలే యమధర్మరాజు గారు ఇలా గద పెట్టి కూర్చుంటాడు, నేను గదతోడు పెట్టి పెట్టినట్టుగా ఆ గద ఉంచుకుని నెత్తి మీద కొడతాడు. ఆ స్థితి రాకుండా ఉండాలి అంటే భాగవత కథ వినాలి. ఎందుకంటే అధ్రువేణ శరీరేణ, అధ్రువము ఈ శరీరం, శరీరము ఎప్పటికీ ధ్రువము కాదు. సుఖశాస్త్ర కథ విన, సుఖశాస్త్ర కథ అంటే ఈ భాగవతం, సుఖుడు చెప్పాడు కనుక. ఈ భాగవతం లేకపోతే ఈ శరీరం ఇక నీకు ఎందుకు పనికిరాదు. భాగవతం ఉంటే ఎన్ని పాపాలు చేసినా మనం బాగవుతాం. అస్థి స్తంభం స్నాయుబద్ధం మాంససోనితలేపితం చర్మావనద్ధం దుర్గంధం పాత్రం ఉత్రపురీషయో. చాలా సుస్పష్టంగా చెప్పాడు ఈ శరీరము ఎలా ఉన్నది. బిల్డింగ్ కడితే స్తంభం కావాలి కదా, పిల్లర్ కావాలి, అవునా? ఈ శరీరానికి స్తంభం ఎముకలు పోగు, అస్థిపంజరం దీనికి ఒక స్తంభం. ఈ పిల్లరకి నాళ్ళు, నవనాడులు ఉన్నాయి ఇందులో, నాడులు ఇవి ఇక్కడ బయట కనబడుతూ ఉంటాయి. ఈ నాడులు తాళ్ళు, దీన్ని జాగ్రత్తగా కట్టారన్నమాట. అంటే ఇప్పుడు మాటలో చెప్పాలంటే ఈ పిల్లర్స్ స్లాబ్ వేయడానికి అందులో ఏం చేస్తారు, ఐరన్ మెష్ పెడతారు కదా, ఐరన్ కలిపి ఐరన్ అన్నమాట, దాన్ని ఏమో చిన్న చిన్న ఇనపతాళ్లతో కట్టేసి అలా పెడతాడు. అప్పుడు దాని మీద చిప్స్తో సిమెంట్తో కలిపి పోస్తాడు. దీనికి ఎముకలేమో స్తంభం, నవనాడులు అనేటటువంటి ఇనప పంజరం ఉంది ఇందులో. దీనిపైన సిమెంట్ చిప్స్ ఏమిటంటే మాంసం, రక్తం. ఈ చర్మం పైన అంటే ప్లాస్టరింగ్, చర్మం కప్పబడింది అన్నమాట. ఇంక ఈ ప్లాస్టరింగ్ ఏక రంగులేస్తాంగా, అవే మనం కట్టుకునే బట్టలు, ఇదంతా రంగు గుర్తుపెట్టుకోండి. ఈ రంగు ఏడాదికి ఒకసారి వెలిసిపోతూనే ఉంటుంది, దిక్పాల రంగు, అందుకే అప్పుడప్పుడు చర్మం ఊడిపోతూ ఉంటుంది. ఒకేసారి మొత్తం వెలిసిపోతుంది అంటే బిల్డింగ్ కూలిపోయినట్టు. ఏమిటి ఒకేసారి కూలిపోవడం, ఎండాపై దుర్గంధంతో కూడింది. పొద్దున్న స్నానం చేశాం, మధ్యాహ్నానికి కంపు, మధ్యాహ్నం అంటారేంటి, కొంతమంది స్నానం చేసి వచ్చి కూర్చుంటే కంపే తిక్కుమాలిన శరీరం. ఇక మలమూత్రాలు, షుగర్ లేకపోతే ఏదో 4 గంటలకు ఒకసారి పెడతాడు మూత్రానికి, షుగర్ ఉంటే గంట గంటకి పెడుతూనే ఉంటారు. ఉపన్యాసం మధ్యలో లేదు, 5 సార్లు బయటికి వెళ్ళేవాడు కూడా ఉన్నారు. మరి ఏం చేస్తాం మనం, ఇదేం తప్పని కాదు, మరి ఏం చేస్తాం, దిక్కుమాలిన శరీరం అది. ఏ కొంతమంది ఆరోగ్యం బాగుంటే మార్నింగ్ ఒకటే మలమూసర్జన, ఏ కొంతమంది గంటకి 2 గంటలకి వాళ్ళు పెడుతూనే ఉంటారు. మొత్తం మీద మలమూత్రములతో నిండిన దీని ఈ లోపల ఏముందండి, మనతో పాటు ఈ కడుపులో ఓ సంచి మోసుకెడుతున్నాం. వీఆర్ క్యారీయింగ్ ఏ బ్యాగ్, ఆ బ్యాగ్ ఏమిటి, ఫుల్ ఆఫ్ ప్లెంటీ ఆఫ్ మల అండ్ మూత్ర, ఇది మనం పట్టుకెళ్లే బ్యాగ్. అంతేగాని మనం గౌతమి ఎక్స్ప్రెస్ ఎక్కుతున్నాం, గోదావరి ఎక్కుతున్నాం, బ్యాగ్ పట్టుకెడుతాం అనుకుంటాం మనం, ఆ బ్యాగ్ కంటే ఈ బ్యాగ్, ఈ బ్యాగ్ ఎవడన్నా ఎత్తుకుపోతాడు కానీ ఈ దిక్కుమాలిన బ్యాగ్ ఒక్క ఎప్పుడు తప్పింది ఎవడు పట్టుకెళ్ళలేదు. భయంకరమైనది ఈ శరీరం. ఎంత బాగా చెప్పారు పాండురంగ మహాత్మ్యం అనే సినిమాలో, బాగా మహా పూజ్యుడు నాగయ్య గారు పాడేశాడు పాట, ఇదే సారాంశం. మరులు గొల్లిపే చిరులు మేను నిలువబోవే మనసా, మరులు కొల్లిపే చిరులు నేను నిలువబోవే మనత స్థిరముగా నీ ఇహ భోగముల స్థిరముగా నీ ఇహ భోగముల పరము మరువకే మనస పరము మరువకే మనస ఎంత అందమైన భావన అండి ఇది. ఈ సౌందర్యం కింద అనిపిస్తున్న ఈ శరీరం కానీ ఈ సంపదలు కానీ ఒక్క క్షణకాలం నిలబడవు. స్థిరము కాని అస్థిరమైన ఈ సంపదల్ని ఈ వ్యామోహాలని చూచి పరం మరిచిపోకు. అంచేత ఆ చక్రధారిని మహానుభావుణ్ణి అతి శ్రద్ధలతో స్తోత్రం చేయమన్నారన్నమాట. నిరంతరం ఆ భగవంతుణ్ణి వాసుదేవుణ్ణి అనాదినాథుణ్ణి దయాసముద్రుణ్ణి స్తోత్రం చేయాలి. ఏ క్షణం ఏం జరుగుతుంది మనకి తెలియదు. మన చేతులు ఏ లేదు అన్ని సుఖంగా ఉన్నాయనుకోండి టిక్ అంటాం ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు.
జరాశోక విపాకార్థం రోగమందిరమాతురం దుష్పూరం దుర్ధరం దుష్టం సదోషం క్షణభంగురం.
ఈ శరీరానికి జర చివరికి ముసలితనం తప్పదు. అందం పోతుంది, ఓపిక పోతుంది, అలా నీరసించిపోతుంది శరీరం ముసలితనం. శోక ఏడుపులు తరచుగా, ఏదో కష్టం ఏదో ఏడుపే కదండి దిక్కుమాల శరీరానికి. మొగుడు కొట్టాడనో పెళ్ళం కొట్టిందనో, మొన్న ఒక ఆయన నడుము పట్టుకొచ్చాడు, ఏమిటంటే పెళ్ళం ఎగిరి తన్నింది, తన్నితే తన్నింది, మరి ఏం చేస్తాం, ఆవిడకేమో కరాటే వచ్చి ఈయనకి రాదు, ఓ తన్ను తన్నింది అంతే పాత సినిమాల్లో లాగా విజయశాంతి లాగా. ఆ తర్వాత శోకం పిపాక దుఃఖమయం. ఈ విధంగా రోగ మందిరం, ఈ శరీరం అంటే ఇది కూడా రోగాలకు నిలయం. ఇవేమో దేవ మందిరాలు, ఇది రోగ మందిరం. ఆతురం ఏదో ఒక కష్టానికి నిలయం, రోజు బెంగే మనకి. దుష్పూరం దీంట్లో ఏదో ఒక చెడ్డతో నింపబడి ఉన్నది. అన్ని దుష్టబుద్ధులే. స్వార్థం లేకుండా పరమార్థంతో మన దగ్గర చేరేవాళ్ళు ఎంతమంది ఉంటారండి అమ్మ. ఎవడైనా ఎక్కడికైనా చేరాడు అంటే స్వార్థం 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 స్వార్థం, లేకపోతే ఒక్క మారు కూడా పలకరించడు. అవతల వాడితో పని ఉండాలి, వాడితో ఏదో ఒక లాభం ఉండాలి, లాభం లేకపోతే లేదు. అందుకే దుష్పూరం దుర్ధరం అన్నారు. దీన్ని నిలబెట్టుకోవడం కూడా తన కష్టం, ధరించడం కూడా. ఇక దుష్టం, అన్ని దుష్టబుద్ధులే దీంట్లో. సదోషం అన్ని దోషాలే, ఎక్కడ చూసినా దోషమే. ఆఖరిది క్షణభంగురం, క్షణకాలంలో ఎగిరిపోతుంది.
కృమి విట్టు భస్మ సంజ్ఞాంతం శరీరమితి వర్ణితం అస్థిరేణ స్థిరం కర్మ కుతోయం సాధయేన్నహి.
చివరికి తచ్చాడు. శరీరాన్ని పాతి పెడితే లోపల లోపలే క్రిములు పుట్టి అస్థిపంజరంతో పాటు దీన్ని నాశనం చేసేస్తాయి. పశువులు పక్షులు కొన్ని పీక్కుతుంటాయి కదా, నక్కల్లాంటివి, రాబందులు గ్రద్దలు, ఆ పురుగులు పీక్కుతుంటాయి. లేదా దగ్ధం చేస్తే బూడిదైపోతుంది. ఈ మూడే దీనికి మార్గాలు. పాతి పెట్టాలి, తగలబెట్టాలి, లేదా బయట వదిలేస్తే ఏమైనా జంతువులు తినాలి. ఇటువంటి అస్థిరమైన ఈ శరీరంతో మానవుడు ఏం సాధిస్తాడు, స్థిరమైన కర్మఫలం ఎలా పొందగలుగుతాడు, పొందలేడు. దానికి మార్గం ఆ శ్రీకృష్ణ సుధ.
యత్ప్రాతక సంస్కృతం చాన్నం, ఇది ఒక గొప్ప మాట చెప్పాడండి. ఎందుకని నీ శరీరం శాశ్వతంగా ఉండదు. యత్ప్రాత సంస్కృతం చాన్నం సాయం తచ్చ వినశ్యతి తదీయ రస సంపుష్టే కాయేకా నామ నిత్యత. పొద్దుట అన్నం వండాం, ఈ అన్నం సాయంత్రం వేసరికి తేడా రావట్లా. చూడండి, మామిడికే పప్పు చేస్తే ఈ రోజుల్లో పొద్దున్న వండిన పప్పు సాయంత్రం వండుకో, లేదా కనీసం రేపు ఉదయానికి కంపు వస్తుందా? దిక్కుమాలిన టీయే ఇవాళ పెడితే గంట తర్వాత కంపు, అంతే కదా. అన్ని పదార్థాలు అంతే, మ్యాగ్జిమం ఒక ఫోటో లేకపోతే సాయంత్రం ఏదో మొత్తం మీద కంపే. ఓ ఈ పిచ్చి మానవుడా, నువ్వు వండుకు తినే అన్నమే గంట పోతే కంపు వస్తుంది, ఈ కంపు తిండి నువ్వు తింటూ ఉంటే
నువ్వేం కదా అది ఈ శరీరంలో వేసేది. ఈ శరీరంలో వేయాలంటే అన్నం వేయాలి, చపాతి వేయాలి, పప్పు వేయాలి, ఇంకోటి వేయాలి. ఇప్పుడు ఎలాంటి వాడు అయితే రోజు పొద్దున సాయంత్రం చికెన్ పారేయాలి వాడికి. మొత్తం ఇవన్నీ కుళ్ళిపోయేవి, అంతే కదా. ఈ కుళ్ళిపోయే పదార్థాలతో నువ్వు ఈ శరీరాన్ని పెంచుతున్నావు, ఇది కొల్లకుండా ఉంటుందా అని అడిగాడు. మొత్తమైన మాకు తేలిక చెప్పాడు. ఇటువంటి అన్నరసముతో పుష్టి చెందిన ఈ శరీరానికి నిత్యత్వం ఎక్కడున్నది? ఇది నిత్యం ఉంటుందా? ఉండదు. ఇది కంపే. నిజంగా మీరు నాతో పాటు ప్రయాణం చేసేవాడు కుర్రాడు, మంచి భలే తెలియదు అని అదృష్టవశాత్తు. పావు గంట ఒకసారి పవన్ జరగాలి, సమస్త అవయవాలు ప్రక్షాళన చేస్తారు, మళ్ళీ పావు గంట మీద చెమట కంపే దిక్కుమాల శరీరం. ఏ దిక్కుమాల శరీరం ఇది? ఇందులో ఏముంది సుఖం? ఇటువంటి శరీరాన్ని నమ్ముకుని ఇదేదో శాశ్వతం అనుకుని దీనికోసం నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు. దీనికి నిత్యత్వం లేదు. సత్యం మోక్షమే. ఆ సత్యానికి మోక్షానికి వెళ్ళాలంటే సప్తాశ్రవణాల్లోకే ప్రాప్యతే నికటే హరి. అతో దోష నివృత్త్యర్థమే తది ఏమహి సాధనం. ఈ లోకములో స్థిరమైనది ఒక్కటే సప్తాహ దీక్షతో శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చెయ్యడమే. అన్నం నోటితో తింటే ఈ భాగవత అన్నాన్ని చెవులతో తింటాం, నోటితో తింటే కుళ్ళిపోతు లోపలికెళ్ళి, కానీ చెవులతో పుచ్చుకున్న ఈ భాగవత కథ పరానికి తీసుకుపోతుంది. భగవత్ ప్రాప్తి తొందరగా కలుగుతుంది. సర్వ విధ దోష నాశనం ఒక్క సప్తాహం వల్లే అవుతుంది. ఏకైక సాధనం ఇది. శ్రీమద్ భాగవత కథ శ్రవణం చెయ్యని వారి శరీరం నీటి బుడగ, నీటి బుడగ అనమాట. నీటిలో బుడగ పడక్కడ పేరిపోయినట్టే పేరిపోతుంది. విన్నాడో ఇక భూమి మీద పుట్టాడు. జీవులలో దోమ క్షణాలకు వస్తుంది చూసారా? దోమల వారుగా రెప్పబడతా అంటా. పాపం క్షేమ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళింది, కొత్తగానే కావాలండి. అంటే నా ఉద్దేశం ఏంటి, అది ఎవరిని పుట్టి వాడు కావాలని. నేను పుట్టగానే మానవులు రచిపోవాలి, ఎవరిని పుట్టి వాడు కావాలని అడుగుదామని వెళ్ళింది. కంగారులో పుట్టగానే కావాలండి తహాస్తున్నాడు ఆయన, అందుకే అది పుట్టగానే తెచ్చిపోతుందో అని. అది ఒక రకంగా అడగాలనుకుంది. దాని ఉద్దేశం ఏమిటి, నేను కొత్తగానే ఎవరిని పుడితే వాడు కావాలి, ఏ పద్మాకర్ గారు కొత్తగానే ఆయన ఉపన్యాస చేస్తున్నవాడు కావాలి వెంటనే. కానీ కంగారులో ఎవరిని పుడితే వాడు కావాలనుకుంటే బ్రహ్మం చూసి కంగారులో పాపపురాలు లేదు కదా, కొత్తగానే కావాలండి ఆయన తదాస్తున్నాడు. అందుకే మనం కొత్తగానే ఇలా కొడతాం, దెబ్బ నరిపేస్తాం, దెబ్బకి తచ్చిపోతుంది కరెంటు కేవలం. మన కరెంట్ ఎలా అయితే క్షణాలకు సరిపోతుందో ఇప్పుడు అలాగే అది కూడా అలా కొత్తగానే తెస్తుంది అనమాట. ఆ క్షేమ దోమ ఈ నీటి బుడగ ఎలా అయితే అశాశ్వతంగా తెస్తున్నాయో, కేవలం మరణం కాలానికే పుడుతున్నాయో, భాగవత కథ వినని వాడు కూడా పుడుతూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. అసలే మానవ జీవితం శతవర్ష ప్రమాణములకు మాత్రమే పరిమితమైతే ఈ శతవర్షాలలో సగం నిద్రలో, వైద్యనాథ క్రియలలో, ఇంకా తిండిలో, దురదశనాల్లో, పొద్దున్నది సాయంకాలం దాకా టీవీ సీరియల్స్ చూడడంలో, వాడి మీద వీడు వీడి మీద వాడు తిట్టుకోవడంలో, ఇక రాజకీయ నాయకులైతే కొన్ని దిక్కుమాల వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎంతసేపు రక్షగుడ్డులు సంపాదించడానికి అందరూ అంబికా కృష్ణ గారు లేక మంచి వాళ్ళు ఉంటారండి, అలా పాపాలతో గడుపుతారు, చెట్ట చివరికి చస్తారు. వాళ్ళ జీవితాలకు ఉపయోగం ఉండదు, దీన సుఖము లేదు, దివ్య కీర్తికి లేదు, జగతి పుట్టి పుట్టి చచ్చి చచ్చి పొరడనైన మనకు పుట్టని కావలి త్రోమదకి కొరుట గడ్డ బుద్ధి దీని వల్ల శుభం ఉండాలి కీర్తి ఉండాలి జగత్తులో పుట్టి పుట్టి చచ్చి చచ్చి పొరడడం వల్ల లాభమేమున్నది మనం పుట్టకూడదు కావకూడదు అటువంటి పవిత్రమైన దివ్యమైన మార్గాన్ని వెతుక్కోవడం మనకు గడ్డ బుద్ధి అలా పానం ఇంకా రకరకాల వ్యసనాలతో విజృంభమాన మల గర్వాతీత దేవోళ్ళ సత్పాద శృంఖల లోచనానికి సంబద్ధాత్ముల ఈ దేశమందేలా విస్తరణం బుధానక మహావిధ్వంసం పాడైపోతున్నాడని చెప్పారు. మద్యపానం కొందరు ఇంకో కొన్ని రకాల వ్యసనాల్లో కొందరు డబ్బు 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 అంటూ పరమ నీచమైన ప్రవర్తనతో చెయ్యరాని పాపాలు చేసి 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 చివరికి అలా కడగంటి చూపులతో దేశ్యాభావత్వంతో నశించిపోతున్నారు. దీని వల్ల లాభమే ఉన్నది వారంతా నీటి బుడగల్లా పుట్టి చస్తున్నారు ఏం సుఖం లేదు. దీనివల్ల ఈ జగత్తులో పుట్టని చావని కొత్త మార్గం వెతుక్కోవాలి పవిత్ర మార్గం వెతుక్కోవాలి దానికి కేవలం భాగవత కథను వినడం ఒకటే మార్గం. జగస్య శుష్క వంశస్య ఎత్ర గ్రంథి విభేదం చిత్రం కిము తదా గ్రంథి భేద కథాశ్రవాత్. చూసారా ఏడు రోజులు నేను భాగవతం విన్నాను. ఈ ఏడు రోజులు ఒక వెదురు కర్రలో నన్ను ఆవాహన చేశారు. ఆ వెదురు కర్రలో రోజు ఒక్కొక్క కథ వింటూ ఉంటే ఒక్కొక్క కడుపు పగిలింది. ఇప్పుడు ఈ దివ్య రూపం ధరించాను నాకు పాప విముక్తయ్యింది ఈ అందమైన విష్ణు స్వరూపంతో వైకుంఠానికి పోతున్నాను నా అంతటి దుర్మార్గుడికి నీచుడికి పాపికి క్రూరుడికి విముక్తి కలిగితే ఇక మీలాంటి వాళ్ళు వింటే మీరు ఎంత గొప్ప స్థాయికి పెడతారో ఆలోచించండి అన్నారు. ఎంత బాగా చెప్పారా నిజానికి మీలో ఒక్కరు కూడా మాట వరసకు కూడా నేను ఎరిగి మీరెవరు అంత పాపాత్ములు ఉండరు. ఎందుకంటే అంత పాపాత్ములు ఇక్కడ వినడానికి ఎందుకు వస్తారు? నిజంగా కథ వినడానికి వచ్చాడు అంటే సద్బుద్ధితో పవిత్రుడైతేనే వస్తాడు, గురువు మీద నమ్మకంతో వస్తాడు. వీడు అలవాటు చేయాలి, వీడిని చంపేద్దాం, నన్ను బాంబే చంపడానికి వచ్చేవాడు ఇక్కడికి ఎందుకు వస్తాడు, నన్ను చంపితే మాత్రం వాడికి వచ్చే ఉపయోగం ఉంది, నా టిక్కెట్ ఏమన్నా ఇస్తారా పట్టుకెళ్ళి అంచేత లాభంలా నా కథ వినడానికి వచ్చారు అంటే పవిత్ర మనస్కులే వస్తారు. అంతటి నీచుడికే మోక్షంట, ఇక మీకు మోక్షం రావడంలో ఆశ్చర్యమే ఉన్నది అని ఈ 64వ శ్లోకంలో చాలా బాగా చెప్పేశాడు ముందుగారు. సప్తాహశ్రవణం చెయ్యండి. మానవుడిలో హృదయ గ్రంథి ఒకటి ఉన్నది, ఆ హృదయ గ్రంథిలోనే ఉంటాయి పాపాలు, అవి విడిపోతాయి. అప్పుడు వాడికి సందేహాలు ఉండవు, వాడికి నీచత్వం ఉండదు, వాడు ఏదంటే తెలిపోతుంది. మీరు కొంతకాలం భాగవతం చెప్పండి లేక వినండి, మీరు ఇదేంటి ఇది అవుతుంది. నేను ఇల్లు కట్టగలంటే కట్టగలరు, అమ్మగలనంటే అమ్మగలరు. మీ శ్రద్ధ మీ భక్తి మీరు నమ్మండి, మీకు వాక్శుద్ధి వస్తుందని చెప్తున్నారు వారు. మీరు శ్రద్ధగా ఇలాగే వినండి, ఏదో ఒకనాడు ఖచ్చితం మీరు ఏదంటే అవుతుంది. ఆశవాక్కు ఋషి వాక్కు అవుతుంది మీకు, ఇందులో సందేహం లేదు. వాడు చెబుతున్నారు సందేహాలు చిన్నములు అవుతాయి, పాపకర్మలు నశిస్తాయి, ఇంకా వాడు ఒక గంగానది వలె పవిత్రుడు అయిపోతాడు. గంగ అంటే ఇప్పుడు డ్రైనేజీ వదిలిన గంగ కాదు, హిమాలయాల్లో పుట్టిన పవిత్రమైన మందాకిని వంటి గంగ. అక్కడ కాలుష్యం లేదు కనుక సంసార కర్తమాలే ప్రక్షాళన పటీజసి కథా తీర్థే స్థితే చిత్తే ముక్తిరేవ బుధై స్మృత. ఈ భాగవత కథ ఒక తీర్థం అన్నారు. మామూలు తీర్థమా? గంగా తీర్థం, యమునా తీర్థం, ఈ రెండింటి సంగమ తీర్థం, సరస్వతీ తీర్థం, గోదావరి తీర్థం, కాశీ కురుక్షేత్ర గయా ప్రయాగాది సమస్త దివ్య క్షేత్రాలలో ఉన్న తీర్థాలు. ఈ తీర్థములు ఉన్నాయే, మామూలుగా బురదతో ఉన్న కాలు కడగలేవా? మన కాలికి బురద అయ్యింది, ఈ బురదని మంచి వేగంగా ప్రవహిస్తున్న గంగా యమున సంగమంలో ప్రయాగలో కాలు పెట్టాం. కాలు పెట్టగానే ఈ కాలు మీద ఉన్న బురదంతా నేలవలు కొట్టుకుపోతుంది. ఎందుకంటే ఆ ప్రవాహానికి అంత వేగం ఉన్నది, అంత పవిత్రత ఉన్నది. అడుసుని ఎలా అయితే కడిగేస్తుందో నదీ క్షేత్రాల తీర్థాలు, అలాగే మనలో ఉన్న మానసిక పాపాలు శారీరక పాపాలన్నీ ఈ భాగవతం అనే కథాతీర్థం క్షణములు తొలగించేస్తుంది. ఇది హృదయంలో ఉంటే, ఈ పవిత్ర కథాతీర్థం మన మనస్సులో పెట్టుకుంటే మానవుడికి ముక్తి నిశ్చయం తప్పదు, మోక్షం గ్యారంటీ కాదు అన్నారు విద్వాంసులు. బుధై స్మృత అన్నంలో పండితులు చెప్పారు ఇది. ఏవం బ్రువతి వై తస్మిన్ విమానమాగత్వాత్తదా ఏవం బ్రువతి వై తస్మిన్ విమానమాగవత్తదా వైకుంఠ వా ఆశీర్వాదయుక్తం ప్రస్ఫుర దీప్తి మండలం. దుందుకారులా చెబుతున్నాడు, ఎంతలో వైకుంఠ వాసులు, ఎక్కడి వైకుంఠం, ఆ వైకుంఠ వాసులు ఒక దివ్య విమానంతో అక్కడికి వచ్చారు. వాళ్ళు కూడా అందరూ ఉన్నారు, పుణ్యశీలుడు, సుశీలుడు, సునందుడు, నందుడు, వీళ్ళు కూర్చున్న దివ్య విమానం వచ్చింది. ఆ దివ్య విమానం నానా రకాలైన అలంకారాలతో ఉన్నది, ధడగా మెరిసిపోతోంది, కాంతితో ఉంది, రెక్కలున్నాయి, దానికి గరుడాకారంలో ఉన్నది అది. అబ్బా, కోటి సూర్య ప్రభా సమానమైన పవిత్ర విమానం అది. కోటి సూర్యులు కాంతితో ఉండిపోయింది ఆ విమానం. అది చూడటానికి అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు అనమాట, అంత బాగుందని. అటువంటి విమానం, ఆ విమానంలో వింధ్యామరణులు పుచ్చుకుని దివ్య పురుషులు వచ్చారు. అందరూ చూస్తూ ఉండగానే వాళ్ళు వచ్చి, దుందుకారి నీవు ధన్యుడి, ఈ గోకర్ణుడి వంటి సోదరుణ్ణి కలిగి ఉన్నావు, నీకు ఆ పుణ్యాత్ముడు దివ్య కంకణ ధారణ చేయించి నీ చేత భాగవతం సప్తాహ దీక్షతో వినిపించాడు. ఆ దీక్ష ప్రభావంతో నీ దోషములన్నీ ఒక్క పెట్టును పిడిచిపెట్టుకుపోయి ఎంతటి భాగ్యవంతుడు అయ్యాను. ఆహా, ఏమదృష్టం, ఏమదృష్టం రా, ఈ విమానానికి ప్రదక్షిణ చేసి విమానం ఎక్కు, ఇక నీకు పుట్టది కావాలి త్రావాలి చూపిస్తాం, వైకుంఠానికి తీసుకెళ్తాం అన్నాడు. అనగానే దుందుకారి ఆ విమానం చుట్టూ ప్రదక్షిణ చేశాడు. వచ్చిన వారందరికీ అందుకోండి రాము రాము అన్నాడు. ఏమో ఏం చెబుతాము మనకి, ఇందులో చెప్పిన ఈ భావమే పాండురంగుడి యొక్క కథ భక్త తుకారంలో కూడా చెప్పారు. అందరూ గుర్తుందని ఆఖరణ గరుడ విమానం పంపిస్తాడు ఆయన కోసం, తుకారాం కోసం. ఆ గరుడ వాహనం ఎక్కే ఉంది అంటాడనమాట ఆయన, పాండురంగ నామం పరమ పుణ్యధామం, పాండురంగ నామం పరమ పుణ్యధామం, పాండురంగ నామం. ఎంత అందమైన మాట అంటే అసలు ఆ మాట ఒక్కటి కాదు. కామం అంటే నిలయం, పుణ్యధామం అంటే పుణ్యములకు నిలయం, పరమ పుణ్యధామం అంటే వైకుంఠ నిలయమే అనమాట ఆ పాండురంగ నామం అంటే. దాసులైన వారికి దాసుడి తుకారాం, ధన్య జీవులారా అందుకోండి రామ్ రామ్, అనుకోండి రామ్ రామ్, అనుకోండి రామ్ రామ్. పాండురంగ హరి జై జై పాండురంగ హరి, పాండురంగ హరి జై జై పాండురంగ హరి. అలా వెళ్ళిపోయాడు. రామ్ రామ్ అనే శబ్దానికి హిందీలో తాత అని అర్థం, అక్కడికి రాని వెళ్ళిపోతున్నాడు అర్థం. అది నీకు నాకు బాకీ రామ్ రామ్ అంటే అది అర్థం ఏమీ లేదు. ఇక తాత చెల్లు అని ఇంక భూలోకానికి తెలియజెప్పి వెళ్ళిపోయాడు. నిన్నగానే మొన్నటి వారికి అలా వస్తే మరి ఆ దుందుకారుడికి గోకర్ణ చరిత్రలో ఈ కథ వింటే రావడం ఆశ్చర్యం ఉంది. అందుకే ప్రదక్షిణ చేశాడు, ఇక్కడ అందరికీ నమస్కారం చేశాడు. ఎంతలో గోకర్ణుడికి అనుమానం వచ్చింది, పుణ్యశీలుడా, సుశీలుడా, నందుడా, సునందుడా, మహానుభావుడారా, మీరు నీరమేఘఛాయ శరీరులు, పరమ పూజ్యులు, చారు లక్షణ లక్షిత నకపాద గౌపజాల జంబోరు కఠినాలు మధ్యోదరులు, మీరు మీ అందం మీ కాంతి నన్ను ఆకర్షించింది, మా అదృష్టములు మా కళ్ళకు కూడా దర్శనం ఇచ్చారు, ఇప్పుడు నాకు ఒక అనుమానం ఉన్నది అన్నాడు. ఏమిటి అనుమానం? ఇక్కడ దాదాపు 50,000 దాకా మొత్తం మీద వేల సంఖ్యల్లో విన్నారు పురాణం. ఎక్కడెక్కడి నుండి వచ్చారు, కుంటివాళ్ళు ఉన్నారు, గుడ్డివాళ్ళు ఉన్నారు, నడ్డివాళ్ళు ఉన్నారు, ముష్టివారు ఉన్నారు, పుష్టివారు ఉన్నారు, ముసలాళ్ళు ఉన్నారు, ముక్కాళ్ళు ఉన్నారు, పడిచాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, నోట్లో వేలేసుకున్న వాళ్ళు ఉన్నారు, వేలు తీసేసిన వాళ్ళు ఉన్నారు, చికెన్ తిన్నవాళ్ళు ఉన్నారు, తినని వాళ్ళు ఉన్నారు, అదే మొత్తం అందరం ఉన్నారు అనుకోండి. మైసూరు బజ్జీ తిన్న వాళ్ళు ఉన్నారు, బజ్జీ తినని వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు కొన్ని వేల మంది వచ్చారు, విన్నారు, భక్తితో చిరకతో వింటున్నారు. ఇందులో భక్తి శాచన్ గారు, ప్రొఫెసర్ దొందుగారి గారు కూడా ఉన్నారు. ఇంతమంది పురాణం వింటే ఇక్కడికి ఒకటే విమానం ఎందుకు వచ్చింది అని అనుమానం వచ్చింది ఆయన. ఒక దొందుగారి గారికే విమానం వచ్చింది, తక్కిన వాళ్ళు ఎవరికి ఏ విమానం లేదు. ఎవరేమో అహం మీద వాళ్ళే, వాళ్ళ మోపెడ్ మీదో, కాలినడకనో, వాళ్ళ స్కూటర్ మీద, హీరో హోండా మీద, ఏదో మొత్తం మీద వాళ్ళ వాళ్ళ వాహనాల మీద వాళ్ళు వెళ్ళిపోతున్నారు తప్ప వీళ్ళని తీసుకెళ్ళడానికి వైకుంఠం మీద విమానం ఎందుకు రావటం లేదు అని కదా అద్భుతమైన ఆ ప్రశ్న, ఆ సమాధానాలు, ఆ దివ్య చట్టాలు తెలుసుకోవాలి కదా. ఉందా పూర్తి విధానం ఉందా మధ్యరాత్రి ఉందా, మీరు విధానం ఉంటే మళ్ళీ 17వ తారీఖు నాడు కలుస్తాం. నెక్స్ట్ రేపటి హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుంది. ఈ రోజు రాత్రి బయలుదేరేస్తాం, అక్కడ ఉపన్యాసం. మధ్యలో వచ్చేమో వేణి గారికి చిన్న బుల్లి ఆపరేషన్.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.